சௌந்தர்யசார சர்வஸ்வம், பிரியசார சர்வஸ்வம், மந்தஸ்மித மனோகரம், வந்தாறு ஜனமந்தாரம், வந்தே சாயி மகேஸ்வரம், பிரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம், மஜ்ஜன்மாந்தர புண்ணிய பாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம், ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குரு ரூபம் தத் பிரம்மஸ்புரதார், பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலுக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்தூ,
ஹரணீசுரலகு தபமு விஜ்ஜயு ரெண்டு முக்தி சேயு சுண்டு முதமு தோட துர்வீதி துர்வினீதுலகுச்சு துர்ஜலோகு வாரிக்கு இவிய கீடு சேயக எலவுண்டு. தபஸ்ஸு வித்யா ఈ రెండు ముక్తిని ఇస్తాయి. అంటే ఆయనకి చెప్తున్నాడు, నువ్వు తపస్సు చేశావు, తపస్సు వలన కొంత విద్యను సంపాదించావు. విద్యను ఎటువంటి విద్యను సంపాదించావు? నాకన్నీ తెలుసనే విద్యను సంపాదించావు. నాకన్నీ తెలుసన్న విద్య అహంకారమే. దాంట్లో నుంచి క్రోధం పుట్టింది, క్రోధంలో నుంచి తామసం పుట్టింది, తామసంలో నుంచి రాజసం పుట్టింది. కనుక దుర్వాసుడైనాడు ఆయన, దుర్వాసుడైనాడు ఆయన. నా తేజము సాధులలో ఆతతమై ఉండు వారి వల్ల సుజనులకు, నా శక్తి నా తేజస్సు అంతా నా భక్తులలో ఉంటుంది. వాళ్లతో కూడి ఉన్న వారందరికీ నా శక్తి ప్రవాహ వేగంతో వచ్చి వాళ్ళలో దొరబడుతుంది. అదేపో బ్రాహ్మణ, చూడండి విష్ణువు ఎలా పరిష్కారం చేశాడు. సరేలే నువ్వు గొప్పవాడి పొరపాటు చిన్న చేశావు, చక్రమా ఆగు అనలే చెప్తున్నాడు ఆయన. అదేపో బ్రాహ్మణ సదయుడు నా భాగసుతుడు జనగునుత గుణాస్పదుడు ఇచ్చు అభయము ఆతని మది సంతత పరచివేడు మా శరణము. ఓ పంజి, ఇక్కడికి ఇలా వచ్చావు కదా, మళ్ళీ వెంటనే అంబరీషుడి దగ్గరికే వెళ్ళు. వాడు నా శక్తితో కూడి ఉన్నటువంటి వాడు, నావాడు. ముందు వాడు హృదయానికి ఉల్లాసం కలిగించు, సంతోషం కలిగించు. శరణార్థివై శరణు వేడు, వాడు నిన్ను కాచుకుంటాడు అన్నాడు. ఎందుకని అన్నాడంటే, అలా గనక ప్రతివాడు వైకుంఠానికి పరిగెత్తికెళితే ఎట్లా? రమణాశ్రమంలో ఒకసారి రమణ నామంతో ఉన్నటువంటి ఒక పిల్లవాడు పాముకాటుతో మరణించాడు. తల్లి 7 ఏళ్ల పిల్లవాడు పోయినాడే అని రమణ రమణ అని అరుస్తున్నది. రమణ మహర్షి పై నుంచి పరిగెత్తుకొని కిందకు వచ్చారు. ఆమెన్నది, నిన్ను నేను పిలవలేదు భగవాన్, నా పిల్లవాడి పేరు రమణుడు, వాడిని పాము కరిచింది పోయాడు అంటే ఆయన ఏమీ పట్టించుకోకుండా ఆ పిల్లవాడి వైపు చూస్తూ ఉండిపోయారు. 5 నిమిషాల్లో వాడు కళ్ళు తెరిచి లేచాడు. లేవగానే ఆయన అడిగిన ప్రశ్న, ఇంతసేపు ఏం చేశావురా అని అడిగారు భగవాన్. ఇంతసేపు మిమ్మల్ని లోపల చూస్తున్నా, ఇప్పటికి ఇక్కడికి వచ్చారా అన్నాడు. వాడు చూశారా అంటే వాడు బతికాడు. బతకగానే జయజయధ్వానాలు మినుముట్టిన పోయినాడన్నవాడు బతికాడుగా. భగవాన్ తనకేమీ సంకల్పం లేనట్టే, ఏమీ జరగనట్టే వెళ్ళిపోతుంటే ఇద్దరు ముగ్గురు భక్తులు ఆయన వెంబడిబడి లేదా వెంట ఉన్నవారు అన్నారు, భగవాన్ ఇట్లా మీరు అందరినీ రక్షించచ్చు కదా అని మాట్లాడితే ఆయన అన్నారు, మనది ఆశ్రమం కదప్ప, ఇలా పోయిన ప్రతివాడిని కనుక బతికిస్తే దీన్ని మార్చురీ చేస్తారు, ఏం చేద్దాం? ఏదో పుట్టాడు పోయినాడు, మళ్ళీ ఏదో శక్తి వాడిని బతికించింది, వాడి దారిన వాడిని మన దారిన మనం ఉండనివ్వండి అన్నాడు. కాబట్టి అనుగ్రహం అందరి అందు ఎందుకుండదు అనే ప్రశ్న. భగవంతుడి అనుగ్రహం వాడు అవసరం ఉండాలి, ఆ విభూతి ప్రదర్శన ఆయన చేయాలి అని శ్రీవల్లభుడు ఆనతిచ్చిన మహోజ చక్ర కీలావళి జనితాయాసుడు నిర్వికాసుడు ఉదిత శ్వాసుడు దుర్వాసుడు అల్లన ఏతెనోచి సభక్తిగాంచే. భక్తితో చూశాడు అంబరీషుని. ఈ భక్తి ఎక్కడి నుంచి పుట్టింది? భయంలో నుంచి పుట్టింది. వాడికి అంతకుముందు లేదే ఇది, ప్రాణభయంలో నుంచి సద్భక్తి పుట్టింది వాడికి. చూసి కరుణాలవణ్యవేషు విదోషు నయోదార మనీషు మంజుమిత భాషు అంబరీషు దసన్. చూస్తూ అలా ఉండిపోయి దుఃఖితుడై పాదం మీద పడ్డాడు, కళ్ళ మీద పడ్డాడు. పడగానే పాప ఆయన అంబరీషుడు, ఆయన మనస్సు అంతా ఎక్కడో హరి మీద నిలబడింది. ఆయన మనస్సు అంబరీషుడు రావటం కాపాడమని అడగటం ఏం జరగల. ఎప్పుడైతే హరిచింతన యందు ఆయన మనస్సు లగ్నమై ఉన్నదో అప్పుడు ఆ హరిచక్రాన్ని స్తుతించాడు. ఎవరు స్తుతించారు? అంబరీషుడు. అది
అంబరీషుడు హరిని చక్రాన్ని నువ్వు ఆగు అని అనాలంటే స్తుతించాలి. ఏమన్నా అంటే నీవ పాపకుడవు, నీవ సూర్యుండవు, నీవ చంద్రుండవు, నీవ జలము, నీవ నేలయు, నీవ వేలయు, నింగి నీవ సమీరంబు, నీవ భూతేంద్రియ నికర నీవ, నీవ బ్రహ్మంబు, నీవ సత్యంబు, నీవ యజ్ఞంబు, నీవ ఫలము, నీవ లోకేశులు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబు, నీవ జీవంబు, నీవ బహుయజ్ఞ భోజివి, నీవ నిత్య మూల తేజంబు, నీకు నే మొక్కువాడ నిరజాక్షుండు చాల మన్నించునట్టి శస్త్రముఖ్యమా కావవే చాలు చాలు మునిని. ఇంకా చాలు శస్త్రముఖ్యాన్ని విరువు అంటే ఆయనకున్న శస్త్రాలలో చాలా ఇంపార్టెంట్ నువ్వు సుదర్శన చక్రం కాబట్టి ఇక ఆయన్ని పెట్టిన యాతన చాలు. ఎనువు అసలు నీలోనే అగ్ని, నీలో సూర్యుడు, నీలో చంద్రుడు, నీలో జలం, నీలో నింగి, నీలో మట్టి, అన్ని నీలో ఉన్నాయి, నీవే సర్వము, నీవే హరివి అన్నాడు అని ఆగమన్నాడు. అనగానే ఆగిపోయినాడు. ఏ నమస్కరతు ఇంద్రశాస్త్రవధూమకేతువునకు ధర్మసేతువునకు విమల రూపమునకు విశ్వదీపమునకు చక్రమునకు గుప్త చక్రమునకు. ఆ చక్రానికి నమస్కరించాడు. అందుకనే వెంకటేశ్వర స్వామిని కానీ విష్ణువాలయాలలో దర్శనం చేసేటప్పుడు కేవలం ఆయన పాదం, ఆయన ముఖం మాత్రమే కాదు, ఆ చతుర బాహువులలో ఉన్నటువంటి శంఖ, చక్ర, గద, పుష్పం ఆ నాలుగింటికి నమస్కారం చేయాలి. ఆ నాలుగింటికి నమస్కారం చేయటమంటే పరమేశ్వరుణ్ణి నాలుగు విధాల ఏకకాలంలో అర్చన చేసిన ఫలితం కలుగుతుంది అని. విహిత ధర్మమందు విహరతునేనియు ఇష్టమైన ద్రవ్యమితునేని ధరణిసురుడు మాకు దైవతంబగునేని విప్రునకు శుభంబు వెలయుగాక. నాలో దోషం లేకపోతే, నాలో అల్పత్వం లేకపోతే, నేను హరినామ సంకీర్తనంలో ప్రీతి ప్రియుణ్ణి అయినట్లయితే ఓ చక్రమా ఆ దుర్వాస మహామునికి శాంతినివ్వు అని అడిగాడు. నరనాథోత్తమ అయిపోయింది చక్రం. ఎప్పుడైతే అంబరీషుడు ప్రార్థించాడో, వీడు శరణాగతి పొందాడో, అహం నశించిందో, అహంకారం అణగిపోయిందో, కనులు తెరుచుకున్నాయో, లోకనులు వెలుగును చుట్టం మొదలుపెట్టినయో, జ్ఞానం పటమరించిందో, దుర్వాసుడు స్వస్థతి చెందాడు. ఎప్పుడైతే అంబరీషుడి కాళ్ళ మీద పడ్డాడో అప్పటికే అహంకారం నశించినట్లే లెక్క. ఆ సమయంలో అంబరీషుడు అంటున్నాడు, నరనాథోత్తమ మేలు చేసితివి కదా నా తప్పు మన్నించి, శ్రీహరి పాదాబ్జములు ఎంత మొట్టకొలితే. నాకు ఆయన చెప్పాడు వెళ్ళినప్పుడు, వాడు నా అంతటి వాడు అని. నీ పాదాన్నే ముట్టుకుంటున్నాను అంటే హరిపాదం ముట్ట ఎలాగూ నాకు దొరకదు కనుక నీ పాదం ముట్టుకుంటున్నాను అన్నాడు. వీడు రాజస్థానంలో రాజై ఉన్నప్పటికి కూడా ఆశ్చర్యమో నరు తండ్రే నిను పోటి సాధకునకు తానై ఇచ్చుటలు కాచుటలు సరిదిన్నైజగుణంబులై సరసవచున్ కాదే మిత్రాకృతి. ఓ మిత్రమా అన్నాడు. మిత్రాకృతి అంటే నీ వంటి భక్తుడు. త్యాగరాజస్వామి కూడా అదే అన్నాడు. ఏమన్నాడంటే, రామా నీ భక్తి సామ్రాజ్యంలోకి నాకు అర్హత ప్రవేశించే ఒక అర్హత నువ్వు. నీ వైకుంఠంలోకి నేను ఎలాగూ రాలేను, ఏమో రాగలవా లేదో తెలియదు, కానీ నీ భక్తుల యొక్క సామ్రాజ్యంలోకి, సద్భక్తుడైనటువంటి ఒక్కడి ఇంటికి నేను వెళ్ళగలిగేట్టుగా చేస్తే అది నాకు వైకుంఠం అన్నాడు. కనుక పరమాత్మకి సద్భక్తుడికి ఏం భేదం లేదు. భ్రమర కీటక న్యాయ విశేషం చేత పరమాత్మని కొలిచి కొలిచి తలచి తలచి జీవుడు దేవుడైపోతాడు. తాను స్వామి యొక్క స్థాయికి వెళ్తాడు. ఎలా వెళ్ళాడు, ఏం చేసి వెళ్ళాడంటే వేషం వేసుకుని కాదు, మానుష వేషాన్ని నిర్మూలనం చేశాడు. ఏమీ అక్కరలేనటువంటి ఒక ఉదాత్త వైఖరి స్థాయిలో పరాస్వరూపుడైనటువంటి ఈశ్వర స్థానానికి వాడు చెందుతూ ఉన్నాడు. కనుక అక్కడికి నీవు నాకు ఈరోజు మిత్రుడు అయినావు. ఎప్పుడైనా దుర్వాసునికి మిత్రుడు ఉన్నారా? లేరు. విశ్వామిత్రుడికి మిత్రుడు ఉన్నారా? ఆయన పేరే విశ్వామిత్రుడు. కానీ విశ్వామిత్రుడు ఎలా అయినాడంటే
శ్రీరామచంద్ర ప్రభు సాంగత్యంలో అయినాడు. ఆయనని అస్త్రశస్త్ర ప్రయోగశీలుని చేసి కళ్యాణం జరిపించే వరకు, గాయత్రి మంత్ర ద్రష్ట అయ్యే వరకు బ్రహ్మర్షి అయిన కారణంగా ఆయన పూర్ణ పురుషుడైనాడు. పరమాత్మ రామచంద్రుడు వచ్చేదాకా ఆయన కేవల బ్రహ్మర్షి మాత్రమే. రామచంద్రుడి కళ్యాణకారకమైనటువంటి ఒక దివ్యమైనటువంటి సేవ చేసుకున్నాడు గనక ఆయన ఉత్తమ లోక ప్రాప్తిని పొందాడు విశ్వామిత్రుడు. అలాగే ఈయన కూడా
ఒక మాట ఎవ్వని పేరు కర్ణమునలో యారమై సోకినం సకలాగంబులు,
అంటే సకల పాపాలు
పల్లటిల్లి తొలగున్ సంభ్రాంతితో అట్టి సత్సుకురన్ మంగళ తీర్థ పాదు హరి విష్ణును దేవదేవేషు నిన్ను అకలంక స్థితి గొల్చు భక్తులకు లేదు అడ్డంబు రాజాగ్రణి.
నీ వంటి వాడికి భగవంతుడికి మధ్య ఒక అడ్డం ఉన్నదా? లేనే లేదు. అంతేకాదు అనేకమైనటువంటి తపస్సులు చేశావు, ఎవరి నామము ఒక్కసారి చెవిలో పడగానే సర్వాంగములు పులకించిపోతున్నాయో అటువంటి దివ్య స్థితిలో నువ్వు ఉన్నావు అంటూ చక్కగా చెప్తూ ఓ మాట అన్నాడు.
తప్పులోగని చక్ర పావక దాహము దడదాపి,
నా తప్పుని కాచి చక్రాన్ని ఆపి. చక్రం ఎలా ఉన్నది? అది మండుతూ వస్తున్నది. అనేక లోకాలు వెళ్ళింది వీడి వల్ల. మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళింది, కైలాసానికి వెళ్ళింది, విష్ణులోకానికి వెళ్ళింది. చొరవాణి ప్రదేశాలన్నీ చొరి ప్రవేశించి ఆ లోపల ఉన్నటువంటి అగ్రిని కేవలం ఒక భక్తుడు మాత్రమే ఆర్పగలిగాడు. విష్ణువు వల్ల కూడా కాదు, నా వల్ల కాదన్నాడు ఆయన. నా భక్తుడి ఇంటికి వెళ్ళి అక్కడ తీరుతుంది అన్నాడు.
సకలాగంబులు బల్లటిల్లి తొలగున్ సంభ్రాంతితో ఒప్పు ఒప్పు భవద్భవద్దయారసమో నరేశ్వర ప్రాణములు చెప్ప మున్హును పోయి క్రమ్మరజేరే.
ఏమైందో చెప్పనా? ఆ చక్రము నా వెనక పరిగెత్తినప్పుడే నా ప్రాణాలు హరి అన్నాయి. కానీ మళ్ళీ నీ దయచేత ప్రాణాలు మళ్ళీ నా లోపలికి ఇప్పుడు ప్రవేశించినాయి.
ధన్యుడనైతి నీకెప్పుడు శుభమేను కోరద ఇంకా పోయద భూవరా,
మరి ఇంకా నేను వెళ్ళొస్తాను అన్నాడు. వ్రతభంగం చేయబోయి గర్భభంగం పొందాడు ఎవడు? దుర్వాసుడు. వ్రతభంగం ఆయనకు కాలే, పారణం జరిగిందిగా, నీళ్లు తాగాడుగా, సరళ భక్షణం చేశాడు. ఏక సంవత్సరం అంటే 365 రోజులు ద్వాదశీ వ్రతాన్ని పట్టమహిషితో కూర్చొని చేసి హరినామ సంకీర్తనం తప్ప అన్యమెరుగినటువంటి వాడు ఈ భక్తుణ్ణి కూడా కాచాడు. అటువంటి స్థాయికి వెళ్ళాడు అంబరీషుడు. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, మునివల్లభు పాదములకు మొక్కి కడుమన్నన చేసి, నాయన ఆ రోజున ఏదో కోపంలో అన్నం పెట్టేలోగా మా చక్రుణ్ణి నెంబడించింది, ఇవాళన్నా కాస్త అన్నం తినవయ్యా, మంచి అన్నం పెట్టి భోజనం పెట్టి
మనువుగా పెట్టి చతృప్తుడయ్యే అతడు.
చివరికి ఆయన తృప్తి పొందాడట.
కంటిన్నేటికి నిన్ను నీ వచనము కర్ణద్వయం ప్రీతిగా వింటిన్ అన్నము వంటి నీ గృహమునం వేట్కన్ ఫలం బబ్బే నే మంటిన్ పోయద.
మంటిన్ అంటే ఆకాశం. అనేక ఊర్ధ్వలోకాలకు వెళుతున్నాను అంబరీష, మీ ఇంట్లోకి వచ్చాను, హరినామ సంకీర్తనం విన్నాను, మంచి భోజనం చేశాను, మంచి మర్యాద పొందాను, శాంతిని పొందాను, ఆనందాన్ని పొందాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళుతున్నానంటే దివ్యలోకం వైపు నా ప్రయాణం సాగుతున్నది. ఎందుకు అంటే,
నీ చరిత్ర అమరు మర్చుల్ సుఖాసీనులై మింటన్ మేదిని సన్ను తింపగలరు ఈ మీదన్ నరేంద్రాగ్రణీ.
లోకంలో నువ్వు అంబరీషుడు అని అందరికీ తెలుసు. ఇంత గొప్పవాడివని ఆకాశంలో ఉన్న అందరు దేవతలకి నేను చెప్పబోతున్నా. ఈ లోకంలో వారు కీర్తిస్తున్నట్లే లోకేశ్వరుడు ఈ లోకాలలో ఉన్న అందరూ కూడా ప్రతిరోజు ఇంతటి వాడు లేడు అనేట్టుగా నీ కథ నేను చెప్తానన్నాడు దూర్వాసు. అంబరీషుని దీవించి మింటి తెరువున బ్రహ్మలోకమునకు చనిగి ఆయన వెళ్ళిపోయినాడు. మునీశ్వరుడు వచ్చి మగుడంజరు వేళకు ఒక్క సంవత్సరంబు నిండి వ్రతంబు పరిపూర్ణంబైన ఈయనకు కూడా మరి ఈ చక్రం ఎన్నాళ్ళు వెంబడించిందో తెలిసిన. ద్వాదశి వ్రతానికి అంబరీషుడు వాడుకున్న సమయం 1 ఏడాది. ఈ చక్రం ఆయన వెంబడించింది 364 రోజులు. అన్ని రోజులు పరిగెత్తిచ్చింది అది. అంటే 1 ఏడాది అన్నం లేకుండా ఒట్టి నీళ్లతో ఉన్నాడు. ఇంట్లో నుంచి చక్రం పోయింది, చక్రం వచ్చేదాకా అంబరీషుడు ధనుడు అంటే రెండవ ఏడాది ధనం లేదు, రెండవ ఏడాది మళ్ళీ ద్వాదశి వ్రతం, మళ్ళీ పారణం చేసేలాగా వీడు ఎట్నుంచి వస్తాడో తెలియదు, కనుక పారణం ఇప్పుడు పూర్తయింది, రెండేళ్లు వ్రతం చేశాడు అని ద్వాదశి వ్రతం. అయితే అక్కడే ఉన్న చిన్న కిటుకు,
అవనిసురుడు కుడువ అతి పవిత్రమైన వంటకంబు భూమి వరుడు కుడిచే
ఉచ్చిష్టము అంటారు. అంటే ఒక మహాత్ముడు గనక మన ఇంట్లో భోజనం చేసి ఆయన విస్తరిలో వదిలిపెట్టినటువంటి భోజనాన్ని గనక దాన్ని ప్రసాదంగా స్వీకరించగలిగినట్లయితే ఏ రకమైనటువంటి ఏహ్యం లేకుండా, ఎంగిలి అన్న భావన లేకుండా, ఇది పరమాత్మ మనకు వదిలిపెట్టిన ప్రసాదం అని గనక తినగలిగితే ద్వాదశ వ్రతం 2 సంవత్సరాలు చేసిన ఫలితం దక్కుతుంది. అది కాకపోతే ఆయన వదిలిపెట్టాలిగా, మనం బాగా రుచిగా చేసామనుకోండి ఆయన మాత్రం ఎందుకు వదిలిపెడతాడు, మనకు కూడా మిగల్చకుండా తిని వెళ్తాడు వాడు లోభి, కానీ వదిలిపెట్టాలి. దాన్ని ఉచ్చిష్టము అంటారు. ఆ ఉచ్చిష్టము గణపతి క్షిప్రప్రసాది గనక, క్షిప్రప్రసాది అంటే కూరగానే ఇచ్చేవాడు అని, ఇది కూడా తినగానే ఫలితం వస్తుంది గనక ఆ ఉచ్చిష్ట స్వీకారం చెయ్యాలి. మహాత్ములు మన ఇంట వచ్చింది విస్తరి మడిచి రోడ్డు మీద పడేయకూడదు, దానిలో ఉన్నది జాగ్రత్త పక్కన పెట్టుకోవాలి, ఒక మెతుకన్నా నోట్లో వేసుకోవాలి. అది దానికి మనస్సు కావాలి, అదంత తేలిగ్గా జరిగే పని కాదు.
హరిగొల్చుచుండు వారికి పరమేష్టి పదంబు మొదలు పదభోగంబు నరక సమములను తలపున ధరణి రాజ్యంబు తోడి తగులుము మానిన్ తనకు సదృశులైన తనయుల రావించి ధరణి భరము వారిదల్ప పంచి.
అంబరీషుడు తర్వాత ఏం చేశాడు అని, తన సములైనటువంటి వాళ్ళందరినీ కొడుకుల్ని పిలిచాడు, రాజ్యం అంతా భాగం చేశాడు, వారికి వారికి అప్పజెప్పాడు. చెప్పి
కాననందు సచ్చే
వనప్రస్థానికి వెళ్ళాలి జీవుడు, ఇవాళ అడవులేవు, నగరాలే అరణ్యాలైపోయినాయి, జనారణ్యాలైపోయినాయి. అందుకనే సూతఖండంలో బ్రహ్మచారి గృహస్థశ్చ వానప్రస్థశ్చ భిక్షుకః అతివర్ణాశ్రమీచే ఇతి క్రమాత్ శ్రేష్ట విచక్షణ అని ఒకటి ఉంది. అంటే బ్రహ్మచారి గొప్పవాడే, బ్రహ్మచారి కంటే గృహస్థు కంటే గొప్పవాడు బ్రహ్మచారి, బ్రహ్మచారి కంటే గొప్పవాడు గృహస్థు, గృహస్థు కంటే వానప్రస్థుడు, వానప్రస్థుడి కంటే గొప్పవాడు అతివర్ణాశ్రమి. వానప్రస్థుడు అంటే ఒకనొక సమయంలో సంసారాన్ని ప్రపంచాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళి భార్యాసమేతంగా ధ్యాన తపములయందు మనస్సును లగ్నం చేసి పరమేశ్వర నామ సంకీర్తనంతో మౌనభూమికలోకి వెళితే అది వానప్రస్థం. వనప్రస్థం అన్నమాట, వనం అంటే తోట, తోట అంటే అరణ్యం. ఆ రోజు అలా వెళ్ళేవాళ్ళు. వీళ్ళందరికంటే అతివర్ణాశ్రమి, 4 వర్ణాలు అంటే 4 భాగాలు ఉన్నాయి, మనం చెప్పే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇవి కాదు. ఆ 4 ఏమిటంటే బ్రహ్మచారి గృహస్థశ్చ వానప్రస్థశ్చ భిక్షుకః, ఈ 4 ఈ 4 కాక ఇంకోటి ఉన్నాడు, వాడి పేరు అతివర్ణాశ్రమి. వాడు ఈ 4 ఉంటాడు, 4 చెందడు. అటువంటి వాడు ఉన్నాడా ఈ ప్రపంచంలోని? భగవాన్ రమణ మహర్షి అతివర్ణాశ్రమిగా సర్వప్రపంచం అంగీకరించింది. ఎట్లా అంటే ఆయన బ్రహ్మచారి, బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకోలేదు లౌకికార్థంలో, కానీ యశ బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అన్నటువంటి పూర్ణమైనటువంటి ఆ బ్రహ్మంలో పరమాత్మలో లీనమై ఉన్నాడు, నిమగ్నమై ఉన్నాడు గనక ఆయన బ్రహ్మచారి. ఆయన గృహస్థు కూడా, మనబట్టి వాళ్ళకి 2 కుటుంబ సభ్యులుంటే విశ్వ సంసారాన్ని చాలా అలవోకగా మోసాడు ఆయన. ఆయన ఎక్కడుంటే అక్కడ సంసారం ఏర్పడింది, కానీ ఆయన గృహస్థు. మనబట్టి వాళ్ళు వెళ్తే ప్రసాదం పెట్టారు, విస్తళ్ళేశారు, అన్నం పెట్టారు, జ్ఞానబోధ చేశారు, జ్ఞానాన్నం ఇచ్చాడు, జ్ఞాన వరదానం చేశాడు, కనుక ఆయన గృహస్థు. అలాగే భిక్షకుడు, తాను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమై ఉండి కూడా తిరువన్నామలై వీధిలో తిరిపెమెత్తాడు, ఆయన విచ్చమెత్తాడు 3 ముద్దలు ఆ శరీరం నిలబడాలి గనక. వానప్రస్థుడు అరుణాచలానికి 16 ఏళ్లకే చేరుకున్నాడు, అందరూ 61 ఏళ్లకు చేరుకుంటే దాన్ని తిప్పి 16 ఏళ్ళు వస్తుండగానే అరుణాచలం చేరుకున్నాడు. చేరుకున్నా ఆయన అతివర్ణాశ్రమి, కుక్కని కోతిని పాముని నెమలిని ఆవుని దూడని మనిషిని అజ్ఞానిని జ్ఞానిని పామరుణ్ణి అందరినీ సమభావంతో సర్వాత్మభావంతో ఆయన గమనించారు, వారితో అలాగే ఉన్నారు. అటువంటి ఆ స్థితి ఎవరిదంటే ఈయనకున్నది. అతివర్ణాశ్రమీచే ఇతి క్రమాత్ శ్రేష్ట విచక్షణ. బై డిస్క్రిప్షన్, బై ఎ క్రిటికల్ అనాలిసిస్, ఈ అతివర్ణాశ్రమి గొప్పవాడు. అట్లా వెళుతున్నాడు మన అంబరీషుడు.
కాననంబు సచ్చే కామాది విజయుడై ధరణి భారము వారి తల్పపంచి నర విభుండు హరి సనాథుడగుచు.
ఎలా వెళ్ళాడంటే విష్ణువుతో కూడి వెళుతున్నట్టుగా వెళ్ళాడు. ఆయన విష్ణువుని వదిలిపెట్టలా, ఇక్కడికి ఇది అయిపోయింది, చక్రం మంది, దుర్వాసుడు కాళ్ళ మీద పడ్డాడు, ఇంకెవరిని జయించేది, అట్లా ఏలేదు. కామాదులన్నీ జయించాడు, హరిషడ్వర్గాలు జయించాడు, హరిపదాన్ని పొందాడు. భ్రమరకీటక న్యాయంతో ఒక చిన్న పురుగు తుమ్మెద ఝంకారంతో ఎట్లాగైతే అయిపోయిందో అలాగే అంబరీషుడు కూడా జీవితము ఆశాంతము కూడా హరినామ సంకీర్తనం చేత హరి సమానుడైనాడు, విష్ణువుతో సమానుడై అరణ్యానికి వెళ్ళాడు.
ఈ అంబరీషు చరితము తీయంబున విన్న చదువ ధీ సంపన్నుడై ఉండు భోగపరుండై ఉండు నరుడు పుణ్యుండై ఉండు కృపా కృపా.
పరీక్షన్ మహారాజా, ఇటువంటిది ఈ అంబరీషుడి కథ గనక విన్నట్లయితే ఏమొస్తుంది అంటే ధీశక్తి వస్తుంది. 2 సంవత్సరాలు 2 చుక్కల నీళ్లతో బతికాడు ఆయన ద్వాదశీ వ్రతం పేరు మీద. పారణం చేయటానికి వచ్చి పారణం చేసినా దుర్వాసుడు ఆగ్రహానికి గురైనాడు గనక మళ్లీ వ్రతదీక్ష 1 ఏడాది చేశాడు. 2 సంవత్సరాలు తన శరీరాన్ని ప్రాణాయామం చేత నిలబెట్టుకున్నాడు. ఆ ప్రాణాయామంలో స్మరణం చాలా ప్రధానమైంది. ఆ స్మరణం వలన ఆయన జీవన్ముక్తుడైనాడు. జీవించున్నాడు కానీ ఎప్పుడో ముక్తుడైపోయినాడు. ఆ ముక్తుడు కావటానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము, పరమేశ్వరుని యందు ఆసక్తి, పరమేశ్వరుని యందు ఒక నిష్ఠతో కూడినటువంటి భక్తి ఉన్న కారణంగా అంబరీషుడు పూర్ణమానసుడైనాడు, హరి సమానుడైనాడు. అటువంటి అంబరీషుడి ఈ కథతో నవమస్కంధం పూర్తయింది. ఇందులో ఎంతమంది ఎన్ని విధాల హంసానందిని అనుభవించారు. బ్రహ్మ చెప్పాడు, విష్ణువు చెప్పాడు, రుద్రుడు చెప్పాడు, అంబరీషుడు చెప్పాడు, అలాగే దూర్వాసుడు చెప్పాడు. చక్రానికి కూడా పూజ చేశాడు, చక్రాన్ని చక్రస్తుతి చేశాడు, సుదర్శన చక్రాన్ని. ఎందుకనంటే పరమేశ్వరుడితో కూడి ఉన్నవన్నీ పరమేశ్వరమయంతోనే ఉంటాయి. అది పరమేశ్వరుడు ఆయనతో కూడి ఉన్న భక్తుడు భిన్నం కాదు, 2 ఒకటే. ఆయనే చెప్పాడు ఇందాక, అసలు నా హృదయం అంతా కూడా భక్త హృదయమే నా హృదయం. స్వామి వేళ పుటపర్తిలో కూర్చొని ఆయన 2 మాటలు అంటున్నారు, మీ ఆనందమే నాకు ఆహారం, మీరు ఆనందంగా ముందు ఉండండి, నాకొచ్చి మీరు పళ్ళు అవన్నీ నాకేం అక్కర్లేదు, ఇక్కడ తీసుకునేవాడే లేడు, కా మీరు ఆనందంగా ఉంటే నాకు అది ఆహారం. చూశారా, ఏది ఆనందం అంటే అన్ని ఆనందాలకి మూలం ఒక్కటే ఉన్నది, అది తృప్తి. ఆ తృప్తి పొందామా, ఏమి ఏ కోరిక మనల్ని తాకదు, మనల్ని యాతన పెట్టదు. తృప్తి లేకపోయినట్లయితే మాత్రం అది నిత్య దరిద్రంగా భావించాలి. తృప్తి పడాలి ఎక్కడొక్కడ, చాలు. పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని ఇంత భద్రంగా, ఇంత హాయిగా, చక్కగా గడిపాను, చక్కగా సేవ చేసుకున్నాను, హరినామ సంకీర్తనంతో గడుపుకున్నాను, ఏదో ఈ లోకంలోకి వచ్చినందుకు అటు లోకాన్ని లోకంలోనూ ఓడిపోలేదు, కానీ ఆంతరంగికంగా కూడా నేను ఓడిపోకూడదనేటువంటి ఈ దివ్య భావనలోకి తీసుకుని వెళ్ళాలి. ఈ హంసానంది ఆ చిజ్జడ గ్రంథిలో ఉన్నటువంటి ఆ దివ్య భావన నాదామృతాన్ని, అందుకనే శంకర భగవత్పాదులు యోగతారావళిలో శ్లోకం చెప్తారు, సదాశివోక్తాని సపాదలక్ష లయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతనం లయానాం అంటారు. నాదానుసంధానం చేయాలి. ఇప్పుడు ఇన్నేళ్లుగా ఇన్నాళ్లుగా ఇక్కడ పాడబడుతున్నటువంటి ఆ హంసానంది నాదానుసంధానానికి దారితీయాలి. అది ప్రజ్ఞ కాదు, అది పెద్ద స్కిల్లు కాదు, అదేదో పాండిత్యము కాదు. ఏమున్నదయ్యా అంటే జీవుడి యొక్క ఆత్మనాదం, అది ఆత్మగానం. ఆ ఆత్మగానం ఎక్కడి నుంచి అంటే నాభిలో నుంచి, మూలాధారంలో నుంచి నిజానికి పుట్టాలి. అది మూలాధారం నుంచి నాభి, నాభి నుంచి హృదయం, హృదయం నుంచి ఆజ్ఞ, ఆజ్ఞ నుంచి విశుద్ధ, విశుద్ధ నుంచి సహస్రారానికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అది మ్లాన గీతము కాకుండా అమ్లాన గీతం కావాలి. దోషం లేని, స్వరభేదం లేనటువంటి, రాగ భావ తాళ లయాత్మకమైనటువంటి దివ్యాన్ని గానంగా రూపొందించబడాలి. కనుకనే భగవత్పాదులు అదే యోగతారావళ్ళలో ఇంకో శ్లోకం చెప్తారు. నాదానుసంధానం జరుగుతుందట యోగికి, ఇలా చేయగా చేయగా. ఏ అంబరీషుడు హరిగాలే అయినాడా లేదా? భరతుడు రాముడు గాలే పట్టాభిషేకం సమయానికి? రామనామస్మరణాంచితమైన దేహం గనక రాముడు కంటే భరతుడు వెలిగిపోయినాడు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఆయన అంటాడు, నాదానుసంధాన నమోస్తుతుభ్యం త్వాం సాధనం తత్వపదస్య జానే భవత్ప్రసాదాత్ పవరేన సాకం విలీయతే విష్ణుపదే మనోమే. అది నాదానుసంధానమా నీకు నమస్కరిస్తున్నా, ఎందుకనంటే త్వాం సాధనం తత్వపదస్య జానే, ఆ బ్రహ్మపదానికి వెళ్ళటానికి ఇదిగో ఈ నాదానుసంధానం జరగకపోతే ఎట్లా? అయితే జరిగింది గనక భవత్ప్రసాదాత్ పవనేన సాకం, నీవు అనుగ్రహించినటువంటి వాయుశక్తితో. ఇప్పుడు పాడేవారికి శక్తి ఏమిటంటే గుండె కాదు, చెవి కాదు, గాలి. ఆ వాయుస్తంభన చేయాలి, ఆ వాయువుని సరళీకృతం చేయాలి, నాదానుసంధానం చేయాలి, నాడీ శుద్ధి జరగాలి. ఆ ప్రక్షాళన జరిగిన తర్వాతనే ఆ చిజ్జడ గ్రంథి భేదనం జరిగి హంసానంది రాగం పరమ ఆనందంగా కలిగిస్తుంది. కనుక చక్రము, దూర్వాసుడు, అంబరీషుడు, బ్రహ్మ, రుద్రుడు, విష్ణువు, సర్వలోకాలు, అంబరీషుడి భార్య, యజ్ఞంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా కలిగినటువంటి ఆ హంసానందితో మనం స్వామికి కూడా ఇవాళ కైంకర్యం చేద్దాం. సాయిరాం.